Krishna Krishna Mahayogin. Krishna Krishna Mahayogin. Visvatman Visvabhavana. Visvatman Visvabhavana. Prapannam Pahi Govinda. Prapannam Pahi Govinda. Sisubhichavasidatim. Sisubhichavasidatim. Krishna Krishna. O Krishna Krishna. Mahayogin. Mahayogi. Visvatman. Visvatmuda. Visvabhavana. O Visvarakshakuda. Prapannam. Sharanagutulagu. Srini. Pahi. Rakshimpamo. Govinda. O Govinda. Sisubhi. Putulto patu. Cha. Mariyu. Avasi datim. Dukkamulo munigunna ramam. Bhavamu. Krishna Krishna. Mahayogi. Visvatma. Visvabhavana. O Govinda. నిన్ను ఆశ్రయించటి నన్ను రక్షించుము. నేను నా పుత్రులు దుఃఖ విహారమై ఉన్నాము. భాష్యము. శ్రీకృష్ణుడు సమస్త విశ్వమునే పోషించును కనుక నిక్కముగా నా కుటుంబను కూడా రక్షించగలడు అని కుంతీదేవి తలచెను. ఆమె క్లేశ విహారయ్య ఉండని అవసీదతిం అనే పదం సూచించెను. ఆ విధంగా అలసినదై ఆమె నిస్సహాయముగా శ్రీకృష్ణుని ఆశ్రయించెను. ఈ కష్టమునీయు సర్వదా తాను కృష్ణభక్తి భావంలో నేర్కొనినట్లు చేసినవని కనుక వాస్తవనకు అవి ఆశీర్వాదములే అని ఆమె భాగవత నందలి ప్రథమ స్కందములో కామించిన శ్లోకములో అంగీకరించింది. ఓమజ్ఞాంతమందశ జ్ఞానాంజన శలాకయ చక్షుము నిర్మితమైన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓ విష్ణుముదాయ కృష్ణప్రస్థాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామ్ని నమస్తే సారస్వతీదేవి గౌరవాన్ని ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క అధ్యాయం కొత్తది. ముందు అధ్యాయంలోని శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుల పట్ల చూపిన అంటే వాళ్ళని ఆనందపు చేయడం అనే విషయం గురించి మనం చర్చించుకున్నాం. ఈ యొక్క కొత్త అధ్యాయంలోని అక్రూరుణ్ణి శ్రీకృష్ణుడు హస్తినాపురం పంపించడం జరుగుతుంది. పాండవులు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క శ్రామ సమాజం తెలుసుకోవడం కోసం అక్రూరుణ్ణి శ్రీకృష్ణుడు హస్తినాపురం పంపించాడు. అయితే ఇక్కడ ఇవ్వబడిన మొత్తం 10 శ్లోకాలకి కూడా భాష్యం లేదు. 11వ శ్లోకం నుంచి భాష్యం ఉంది. అందువల్ల మనం ఈ శ్లోకాన్ని చర్చించాం. మొదటి నుంచి ఈ శ్లోకాలు నేను చదువుతాను, దాన్ని మీరు జస్ట్ వినండి చాలు. శ్రీ సుఖవాచ జగత్వా హస్తినాపురం పౌరవేంద్రియా శోకంజితం దశరథాత్రిభిగేయం సభీక్షం విదురప్రదాం సహపుత్రా చ బాహలికం భారద్వజం సగౌతం కర్ణసౌయోధం ద్రోణిం పాండవాన్ సుహృతో అపరాన్. భావము. శ్రీగురు గోసంపర్కనం. అక్రూరుడు పౌరవంశల యశోనితి మొదటి హస్తాపురకు వెళ్లి అక్కడ ధృతరాష్ట్రుణ్ణి భీష్ముణ్ణి విదురుణ్ణి కుంతీదేవిని బాహరికుణ్ణి అతని పుత్రులకు సోమదత్తుని చూచెను. ద్రోణాచార్యుడు కృపాచార్యుడు కర్ణుడు దుర్యోధనుడు అశ్వత్థామ పాండవాది ఇతర సన్నిహిత బంధువులను కూడా అతడు చూచెను. యదువదావ సంయమ్య బంధు దీర్ఘాని సుత సంతృష్టై సహృదాత స్వయం చాదుర్దవ్యం. భావము. గాంధీ సుతరుగు అక్రూరుడు బంధుమిత్రులందరినీ యథావిధిగా కలుసుకుంట వారు తమ బంధువుల వార్తను అడిగి అతడు కూడా వారి క్షేమ సమాపనం అడిగాను. ఉవాసా కతి చిన్మాసాన్ రాజ్యో వృత్త వివత్స్య దుష్ప్రజాస్పాల్య రాచర్య కలఖ్యాదానువర్తిత. దుష్టపుత్రులకు పుత్రులు కలవాడు, దుష్ట సలహాదారులను అనుసరించేవాడు అగు దుర్బల సంజయుడైన రాజు ప్రవర్తన పరిశీలించడకు అతడు హస్తాపురి అందే కొలది మాసంలో వచించెను. తేజవోబలం వీర్యం ప్రశస్త్యాది సగుణాన్ ప్రజానురాగ పాదేషు నహరిసిద్ధ కీర్చిత కృతం చాదాతరాశ్రైభ్య గరాధానాద్యతే చలం అచౌ సర్వమేవాబ్జే వృధా విదురయేవ చ. పాండవులు గారి తేజస్సు, యుద్ధ నైపుణ్యము, బలము, వీర్యము, వినయం వంటి మహద్గుణములు అందేకాక వారి గల ప్రజానురాగమును ఓరజాలనటి ధృతరాష్ట్రనీయుల యొక్క దుష్ట ఉద్దేశమును కుంతీదేవి విదురుడు అక్రూరునికి విస్తృతంగా వివరించను. పాండవులకు విషప్రయోగం వంటి ధృతరాష్ట్రుల ఇతర కుట్రలను కూడా అతనికి తెలిపింది. సాధుబాతరం ప్రాప్త అక్రూరం ప్రస్తుతం ప్రసిద్ధితరం ఉవాచ జన్మ నిలయం స్మరచ్చుకలేన. సోదరుడు అక్రూరుని రాకను పునస్కరించుకుని కుంతీదేవి రహస్యంగా అతను కలుసుకుంది జన్మస్థలం స్మరించు అశ్వపూర్ణలే ఇంత పలికను. అపిస్మరతి నా సౌమ్య పితరో భ్రాతరచ్చమే భాగిన్యో భ్రాతు పుత్రచ్చ జామయ సక్కయేవచ. కుంతీదేవి పలికను, ఓ సౌమ్యుడ, మా తల్లిదండ్రులు, సోదరులు, సోదరిగణము, సోదరపుత్రులు, కులస్త్రీలు, సఖీగణము మమ్మంకా స్మరించున్నారా. భ్రాతృయోర్ భగవాన్ కృష్ణ శరణ్యో భక్తవత్సల ప్రేతృశ్రేణ్యాన్ స్మరతి రామద్భక్తుహేక్షణ. దేవదేవుడు భక్తవత్సలుడు నా మేనలుడు శ్రీకృష్ణుడు తన మేనత్వ పుత్రులు ఇంకనూ స్మరించున్నాడా? కమల్లోచనకు బలరాముడు కూడా వారిని స్మరించున్నాడా? సపత్నామధ్య సోచద్యం రుకాణం హరిమీద స్థావయశ్రుతి మాం వాక్యే పితృహానిచ్చ బరాకన్. తోడేళ్ళు నడుమ లేడి వలె శత్రుడు మధ్యమైన ఇప్పుడు దుఃఖితులమైన నన్ను మరియు పితృహీనులైన నా పుత్రులను కృష్ణుడు వచ్చి తన యొక్క మాటలతో ఓదార్చిన. ఇప్పుడు 11వ శ్లోకం. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద శిశుభిచ్చావసీదతి. కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్మ విశ్వభావన, ఓ గోవింద, నిన్ను ఆశ్రయించినట్టి నన్ను రక్షింపము. నేను నా పుత్రుడు దుఃఖ విహాలమై ఉన్నాము. ఇక్కడ శ్రీకృష్ణుడు పంపిన సందేశానికి అనుగుణంగా అక్రూరుడు హస్తినాపురం రావడం జరిగింది. హస్తినాపురం అంటే ప్రస్తుతం మన యొక్క న్యూఢిల్లీ, మన భారతదేశంలో న్యూఢిల్లీ రాజధాని మన యొక్క ఇండియాకి, భారతదేశానికి. ఆ యొక్క న్యూఢిల్లీకి అప్పటి కాలంలో అంటే ద్వాపర యుగంలోనే హస్తినాపురం అని పేరు. హస్తి అంటే ఏనుగు. అప్పట్లో ఆ యొక్క హస్తినాపురంలోని ఏనుగులు, గుర్రములు, రథములు, ఆ యొక్క నగరం అంతా కూడా ఎంతో వైభవతంగా శోభిల్తుందన్నమాట. అక్కడుండే ప్రజలందరూ కూడా ఎట్లా ఉన్నారంటే విశ్వ సామ్రాట్లాగా వెళుతున్నారు. విశ్వ సామ్రాట్ అంటే, సామ్రాట్ అంటే ఎంతో గొప్ప ధనవంతుడు, సమస్త జగత్ కూడా అధినేత అన్నంతగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆ నగరంలోని నివసిస్తూ ఉన్నాడని సన్నివేశాన్ని అక్రూరుడు చూశాడు. మరి ఆ యొక్క నగరం అంతా ఆ విధంగా శోభిస్తున్నప్పుడు అతని ఇంత అద్భుతమైన ఐశ్వర్యం కలిగి ఉందా ఈ యొక్క నగరం అనే ఆశ్చర్యంతో ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తూ తను కుడి సామ్రాజ్య తదికి వెళ్లాడు. ఆ విధంగా వెళ్లి కుడి సామ్రాజ్య పెద్దలైన ఈ యొక్క ధృతరాష్ట్రుణ్ణి, భీష్ముణ్ణి, తర్వాత ద్రోణాచార్యుణ్ణి, ఇతర పెద్దలందరూ కూడా కలిశాడు. తర్వాత విదురుణ్ణి, కుంతీదేవుణ్ణి, తర్వాత సుయోధనుని, అతని సహచరుణ్ణి. సుయోధను అనేది ఈ యొక్క దుర్యోధనుడు, అతని సహచరుణ్ణి, స్నేహితుల్ని, తర్వాత పాండవుల్ని, ఇతర సన్నిహిత బంధువులందరూ కూడా కలిసి క్షేమ సమాచారాలను తెలుపుకున్నారు ఒకరికొకరు. తర్వాత ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు పాండవుల పట్ల చూపించే ప్రవర్తన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కుంతీదేవి దగ్గర నుంచి విదురు దగ్గర తెలుసుకున్నాడు. కాబట్టి ఆ విషయం నిజమే కాదని తెలుసుకోవడం కోసం అక్రూరుడు కొద్ది మాసాలు అక్కడ ఉండడం కోసం నిశ్చయించుకున్నాడు. ఇది శ్రీకృష్ణుడు తన భక్తులైన పాండవుల పట్ల చూపించే పరివేక్షణ, లేదా వాళ్ళ గురించి పట్టించుకోవడం, లైక్ కేరింగ్. లైక్ టూ డేస్ బ్యాక్ క్లాస్ లో లేదా పరమప్రభు కేరింగ్ అనే సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే భక్తుడు యొక్క స్థితిగతుల నుంచి భగవంతుడు ఏ విధంగా పరివేశిస్తుంటాడు, వాళ్ళ యొక్క ఆలపాలను ఏ విధంగా చూస్తుంటాడు అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా పాండవులు ఏ విధంగా ఉన్నారు ఆశ్రమంలో, ధృతరాష్ట్ర పరిపాలనలో వాళ్ళు ఎటువంటి కష్టాలు పొందుతున్నారా ఆ విషయం తెలుసుకోవడం కోసం అక్కడిని పంపించాడు. ఈ విధంగా ఒకరికి ఒకరి విషయాలను తెలుసుకోవడం, ఆ విధంగా శ్యామశామ తెలుసుకోవడం ద్వారా వారి మధ్య సన్నిహిత సంబంధాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఆ కార్యక్రమం చేపట్టాడు. అయితే ఎప్పుడైతే అక్రుడు తన దగ్గరకు వచ్చాడని తెలుసుకుందో, కుంతిదేవి ఆనందంతో తన సోదరుడు వచ్చాడని ఆనందంతో, భక్తవత్సలైన నా మేనరుడు శ్రీకృష్ణుడు బలరాముడు గురించి అడిగి వారు మా గురించి తలుచుకుంటూ ఉన్నారా అని అడిగింది. ఎందుకోసంటే మేము దుఃఖాల్లో కూడుకుని ఉన్నాం ఈ యొక్క ప్రపంచంలోనే, ఈ యొక్క హస్తినాపురంలోని మేము ఎంతో దుఃఖాలతో కూడుకుని ఉన్నాం, మా గురించి ఈ బలరాముడు గాని కృష్ణుడు గాని తలుచుకుంటూ ఉన్నారా, లేదా మా దగ్గరకు వస్తారా, మమ్మల్ని ఓదారుస్తారా అనే విషయం నుంచి అక్రుడిని అడుగుతోంది. అప్పుడు అక్రుడిని కుంతిని ఓదారుస్తా ఉన్నాడు, నీవేమీ చింతించవలసిన అవసరం లేదు, నీ కుమారులు ఎంతో గొప్ప వీరుడు, ఈ యొక్క ధర్మానికి దేవతైన యమధర్మరాజు నుంచి పుట్టినవాడు యుధిష్ఠిరుడు, ఇంద్రుడి నుంచి పుట్టినవాడు అర్జునుడు, వాయుదేవుడి నుంచి పుట్టినవాడు భీముడు, అశ్విని కుమారుల నుంచి పుట్టినవాడు నకుల సహదేవుడు, కాబట్టి వాళ్ళేం సాధారణ వ్యక్తులు కాదు, ఎంతో గొప్ప వీరుడు, సకల సద్గుణాలు కలిగిన వ్యక్తులు, వారందరూ నిజండగా నువ్వు ఎందుకు ఆ విధంగా చింతిస్తున్నావు అని ఆమెని ఓదార్చాడు. తర్వాత అప్పుడు అతను చెప్తుంది, ఇంతగానే ఇన్ని రకాల లాభాలు అవకాశాలు ఉన్నప్పుడు కూడా మేము మా జీవితంతో కూడా కష్టాలు అనిపిస్తూ ఉన్నాం, చిన్న వయసులోనే భీముడి పైన విషప్రయోగం జరిగింది, మమ్మల్ని లక్కింట్లో పెట్టి కాల్చివేయడం కోసం ధృతరాష్ట్రుడు సన్నాగం పడ్డాడు, తర్వాత రాజ్యాధికారాన్ని చేజేయకుండా మాకు జ్యోతంలోని మమ్మల్ని అరణ్యవాసం పంపించారు, ఎన్నో రకాలుగా మేము కష్టాలు అనిపిస్తూ ఉన్నాము అని ఈ యొక్క కుంతీదేవి వెలిపించిందన్నమాట. ఆమె ఏమని చెప్తుందంటే, తోడేళ్ల మధ్య లేడి వలె మేము ఈ శత్రు రాజుల్లో ఉన్నాము, ఈ యొక్క ధృతరాష్ట్ర పరిపాలనలో ఉన్నాము అని ఆమె సంబోధించింది. కొన్ని కొన్ని సమయాల్లో అరణ్యంలోని ఈ యొక్క లేళ్లు వేరుస్తున్నప్పుడు అకస్మాత్తుగా తోడేలు వచ్చి చుట్టుముడతాయి, అవి ఎటు తప్పించుకున్నప్పుడు ఆ లేడి పడే భీతి లేదా ఆవేదన ఈ యొక్క కుంతి ప్రదర్శిస్తోంది. మేము ఎటు వెళ్లాం, ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళాము, ఎందుకంటే మా పట్ల ఈ హస్తినాపతి ప్రజలందరూ కూడా ఎంతో మక్కువ కలిగి ఉన్నారు, ప్రేమాభరణ కలిగి ఉన్నారు, మరి వీరు వదిలిపెట్టి వెళ్ళాం, అంతేకాకుండా ఈ రాజ్యంపై మాకు అధికారం ఉంది, అంతేకాకుండా స్వయంగా మాకు అన్నదమ్ములు బెదనాన, మరి వీళ్ళందరూ వదిలి ఎట్లా వెళ్ళగలుగుతాం, అట్లానే వీళ్ళ మధ్య ఉండలేకుండా ఉన్నాం, వారు మాకు ఎన్నో రకాలుగా ఆపదలు విపత్తులు ఏర్పాటు చేస్తున్నారు, అయినా కూడా మేము ఉన్నాము, మా పరిస్థితి ఏ విధంగా ఉందంటే తోడేళ్ల మధ్య లేడీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నాం, క్షణక్షణం మాకు భయం కలిగించే విధంగా ఉంది అని చెప్తుంది. అయితే అక్కడ దాని కంటిన్యూస్ చెప్తుంది ఇలా ఈ యొక్క బాధ్యతలని కుంతిది ఏమని చెప్తుందంటే, ఈ యొక్క కష్టాలన్నీ కూడా భగవంతుడు మనకి ఆశీర్వాదంగా ఇస్తుంటాడు అనే విషయాన్ని చెప్తోంది. అదే విషయాన్ని ప్రథమ స్కంధంలోని ఈ యొక్క కుంతి ప్రార్థన అనే విషయంలోని ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అదేంటంటే ఈ ప్రపంచంతా కూడా నివారించడానికి వీల్లేని దుఃఖకరమైన పరిస్థితులు, ఎవరు కూడా ఈ యొక్క దుఃఖాలను గాని కష్టాలు గాని విపత్కర పరిస్థితులు గాని నివారించలేరు, ఆపలేరు, దాని వల్ల కాదు, ఎందుకంటే ఇది దుఃఖాలయము ఆపద ఆలయము అటువంటిది. సమ్టైమ్స్ ప్రభు కూడా చెప్తూ ఉంటారు, లైక్ దేవాలయం అంటే భగవంతుని నివసించిన ప్రదేశము, లేదంటే విద్యాలయం అంటే విద్యని బోధించే ప్రదేశమని, ఇలా దుఃఖాలయం అంటే దుఃఖాలతో కూడుకుంది ప్రదేశం. మరి ఈ దుఃఖాలతో కూడుకున్న ప్రదేశంలో ఎవరు కూడా ఈ దుఃఖాలని నివారించలేరు, ఆపలేరు, అటువంటిగా ఎప్పుడూ వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మూర్ఖమైన ప్రజలు దీనిలోనే సంతోషం ఉండడం కోసం ప్రయత్నం చేస్తుంటారు అని అక్కడ వివరిస్తుంది కొద్ది మధ్య. ప్రజలు ఈ దేహం తానే అనుకుంటూ, ఈ సంపదను తానే భోగిస్తాననుకుంటూ, ఈ ప్రపంచాన్ని నేనే అనుభవించేవాడిని అనుకుంటూ దీనిలో సుఖంగా ఉండడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎవరు కూడా సుఖం పొందలేదు, ఎవరు కూడా సంతోషం ఉండలేదు, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఈ యొక్క ప్రపంచంలోని మనం చూస్తున్న ప్రదేశం జస్ట్ రీసెంట్ గా జరిగిన సన్నివేశం తీసుకున్నట్లయితే విశాఖపట్నంలోని యొక్క గ్యాస్ ప్లాంట్ తెరివి 15 మెంబర్స్ పైనే చనిపోయారు. చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా సాధారణ వ్యక్తులు కాదు, ఎంతో వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మెయిన్ మెయిన్ పర్సన్స్ అంటే ఎండీస్, జనరల్స్, తర్వాత ఇతర డిపార్ట్మెంట్ మెయిన్ హెడ్స్, అటువంటి గొప్ప వాళ్లే ఊహించిన విధంగా చనిపోయారు. అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న కార్లు కానీ ఇతర వస్తువులు కానీ 40 మీటర్ల పైన ఎగిరాయంట. ఆ యొక్క భయంకర దృశ్యం చూసి ఇప్పటికి టీవీలోని వార్తలు చూపిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఊహించిన విధంగా ఆ యొక్క పరిస్థితి జరిగింది. ఇంకా రీసెంట్ గా జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ కర్ణాటక నుంచి వస్తున్న ఒక బస్సు నిద్రపోతున్న డ్రైవరు బాధ కొట్టండి, 25 మెంబర్స్ బస్సులో ఉన్నవారు ఖాళీ అయిపోయారు. ఇట్లా ప్రమాదాలు అనేవి ఈ ప్రపంచంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, దీన్ని ఎవరు ఆపడం వీలు కాదు. ఎప్పుడు ఏ విధంగా వస్తుందని ఎవరు చెప్పలేరు. అందులో క్షణక్షణం యత్ విపదం అని చెప్తున్నారు భాగవతం. ప్రతి క్షణం కూడా ఎప్పుడు విపత్తులతో కూడుకునే ఉండేదే ప్రదేశం, దీన్ని ఎవరు కూడా ఆపలేరు, వీలు కాదు. కానీ ఈ యొక్క సమాజంలో ఉండే సైంటిస్టులు కావచ్చు, లేదంటే గొప్ప తెలివైన వాళ్ళు కావచ్చు, దీని నుంచి మేము ఆనందంగా ఉంటాం అనుకుంటూ వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి వల్ల కావట్లేదు. ఎగ్జాంపుల్, ఒక 60 ఇయర్స్ బ్యాక్ టిటానిక్ అని ఒక గొప్ప ఓడ కనిపెట్టారు అమెరికన్స్. మరి అది కనిపెట్టిన ఓడ దాని పేరేంటే సురక్షితమైంది. టిటానిక్ అంటే ఇంగ్లీష్లోనే తెలుగు అర్థం సురక్షితమైంది. అది ఎంత పెద్ద ఓడ అంటే 2000 మంది ఆ ఓడలో ఎంతో హ్యాపీగా, లైక్ బంగ్లాలో ఎట్లా నివసిస్తామో అంత బంగ్లాలో నివసించే విధంగా ఆ యొక్క ప్రదేశం ఉంది. అంటే 2000 మంది నివసించడానికి ఉండే బంగ్లా ఎంత పెద్ద ఉంటుందో అంత పెద్ద ఉంది ఓడ. అంత పెద్ద ఓడ ఎంత గట్టిగా ఉందంటే ఇది ఎప్పటికి కూడా మునిగిపోదు, సురక్షితంగా ఉంటుంది అని వాళ్ళెంతో తెలివితేటలతోనే ఆ యొక్క ఓడను కనిపెట్టారు. తేడైన తర్వాత ఆ అమెరికాలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులు, ఎంత గొప్ప తెలివైన వాళ్ళు వారి దగ్గర ధనం నుంచి వచ్చించి ఆ ఓడలో 2000 మెంబర్స్ ప్రయాణం చేశారు. అది సాయంత్రం బట్టి బయలుదేరింది, మిడ్ నైట్ 2 గంటలకి ఎవరికి ఏమైనా తెలియదు, ఓడ మాత్రం మునిగిపోయింది, సమాధైపోయింది, మొత్తం 2000 మంది సమాధైపోయారు. తర్వాత అందరూ టిటానిక్ సురక్షితమైంది, ఏమైంది సురక్షితం, సురక్షితంగా నీటిలో ఉంది, బయట లేదు. ఆ విధంగా జల సమాధి అయిపోయి ఉంది మనం గమనిస్తా ఉన్నాం. అందరు ప్రపంచంలో ఏ వ్యక్తి ఎంత గొప్ప తెలివితేటలతో ఎన్ని రకాల చమత్కారాలతోని ఈ యొక్క సుఖం పొందడం కోసం ప్రయత్నం చేసినా వాడు ఎప్పటికీ పొందలేడనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ ప్రపంచంలో మనం ఎంతవరకు ఏ దేహంలో ఉన్నప్పటికి కూడా ఆపదలు తప్పు. ఈ ప్రపంచంలో మనం ఏ దేహంలో ఉన్నప్పుడు కూడా ఆపదలు తప్పు, ఖచ్చితంగా ఆపదలు వస్తూ ఉంటాయి. అదే విషయాన్ని అర్జున్ చెప్తున్నాడు. అర్జున్తో శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఓ కృష్ణ, నాకు ఈ యొక్క దివ్య జ్ఞానంతో బోధించావు, మనం దేహాలు కాము, ఆత్మస్వరూపమని, దేహం నశించేది, ఆత్మ నశించదని చెప్పవు, చాలా బాగుంది. కానీ యుద్ధం చేస్తున్నప్పుడు నా పితామహులు, నా యొక్క స్నేహితులు, లేకపోతే ఇతర మిత్రుల్ని నేను చంపుతున్నప్పుడు నేను బాధపడకుండా ఉండలేకపోతున్నానే, మరి చనిపోతున్న చూస్తున్నాను కదా, మరి నేను ఎట్లా బాధపడకుండా ఉండగలను అని, దాన్ని ఎట్లా నేను సమర్థించుకోవాలి, అంటే అవగాహన చేసుకోగలను అని శ్రీకృష్ణుని అర్జునుడు అడుగుతున్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు చెప్పింది నిజమే, వారిని దేహాలుగా భావిస్తున్నావు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు, కానీ వారిని దేహాలుగా భావించకుండా ఆత్మస్వరూపంగా ఎప్పుడైతే గమనిస్తావో అప్పుడు నీకు ఆ బాధ ఉండదు. దానికోసం నువ్వేం చేయాలంటే సహించడం నేర్చుకో అంటున్నాడు, అంటే ఓర్చుకోవాలంటున్నాడు. అందువల్ల ఆ యొక్క భగవద్గీత 2:13 నుంచి 14 శ్లోకం ఏం చెప్తుందంటే, మాత్రాస్పష్టాస్తయ్య శీతోష్ణ సమదుఃఖద ఆగమాపాయన అనిత్య క్షామ్ శిశర్ష భారత అంటుంది. అందులో ఈ కష్టాలు సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది ఎండాకాలం వర్షాకాలం లాగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు. అందువల్ల వీటిని ఓర్చుకో అని చెప్తున్నాడు కృష్ణుడు. ఈ విధంగా ఓర్చుకోవడం ద్వారా ఈ ఆత్మజ్ఞాన అవగాహన చేసుకోవడం ద్వారా ఈ దేహం పట్ల నీకు మక్కువ అని తగ్గుతుంది. అప్పుడు యుద్దంలో నేను చంపిన విషయాన్ని, అవి వారిని దేహాలు నశిస్తున్న విషయాన్ని అవగాహన చేసుకోగలుగుతావని అక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అందులో భక్తులు ఎన్ని రకాల ఆపదలు వచ్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణ చైతన్యంలోని తన యొక్క స్థిరత్వాన్ని విడిచిపెట్టకుండా, ఆందోళన చెందకుండా తన ధర్మాన్ని, తన ఏదైతే విధులను నియమించబడి ఉన్నాయో ఆ విధులను ఖచ్చితంగా అవలంబించాలనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అదే విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. నీకు విద్యుద్ధర్మం ప్రకారం క్షత్రుడు కాబట్టి యుద్ధం చేయాలి, దాన్ని యుద్ధం చేస్తున్నప్పుడు నామే ధ్యానం చేస్తూ ఆ యొక్క వీరులందరిని చంపుతున్నప్పుడు వారిని చంపుతున్న విషయాన్ని నువ్వు సహించు, ఓర్చుకో. అదేవిధంగా నేను ఏదైతే నీకు ఆత్మజ్ఞానం ఇచ్చానో ఆ జ్ఞానం ద్వారా నువ్వు అవగాహన చేసుకుంటూ ఈ యుద్ధాన్ని కొనసాగించు అని చెప్తా ఉన్నాడు. అందులో భక్తుడు ఎన్ని రకాల ఆపద వచ్చేప్పుడు కూడా వాటిని ఎదుర్కోవాలి, ఆందోళన చెందకుండా ఉండాలని విషయాన్ని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. కానీ నిజమైన భక్తుడు ఎప్పుడు కూడా తన యొక్క పరిస్థితులు ఏవైతే విపత్కర పరిస్థితులు ఏర్పడతాయో ఆ పరిస్థితిని తట్టుకుంటాడు, దాన్ని సహిస్తాడు, ఇంకా మళ్లీ ఆపదలు కావాలని కోరుకుంటాడు నిజమైన భక్తుడు. కానీ మనం భక్తి సేవలో ఉన్నాం, కానీ కొన్ని సమయాల్లో ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడినా, లేదంటే మనం అనుకున్న పని జరగకపోయినా, లేదంటే మన మాట చెల్లకపోయినా మనం ఇమీడియట్ గా మనం కలిసి చెందాం. ఎందుకంటే మనం ఇంకా ఆ పరిపూర్ణ భక్తుడు అనే స్థాయికి మనకు చేరుకోలేదు, ఇంకా ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అందులో శ్రీల ప్రభుపాద గారు ఇచ్చిన ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా అనుసరిస్తూ ఈ వైదిక గ్రంథాలను మనం అధ్యయనం చేస్తూ దాని అవగాహన చేసుకుంటూ ప్రత్యక్షంలో మనం అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడం ద్వారా మెల్లిమెల్లిగా మనకు స్థాయి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది భక్తి మార్గాన్ని అనుసరించే వ్యక్తి ఎదురు విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు దాన్ని ఎంతవరకు ఓర్చుకుంటున్నాడు అని దాన్ని బట్టి అతని యొక్క స్థితిని అవగాహన చేసుకోవచ్చు. అంటే ఇతను ఇంతవరకు బ్యాలెన్స్ అయి ఉండగలడు, అంటే ఆ యొక్క స్థితిని పట్టుకోగలు ఉండగలిగాడు. అతను దానికి తట్టుకోగలిగి ఉన్నాడంటే ఇంకా అతని భక్తిలో ఇంకా అభివృద్ధి చెంద సమయం ఉంది అని మనకు అవగాహన చేసుకోవాలి. అందులో ఏ విధంగా భక్తుడు ఆ సుఖాన్ని కానీ లేదంటే ఆ దుఃఖాన్ని కానీ రెండింటినీ సమానం చూస్తాడంటే అతడు తెలుసు ఇవి రెండు కూడా భగవంతుని దివ్యమైన లీలలే అని. ఎందుకంటే భగవంతు నుంచి పొందే ఈ యొక్క విపత్కర పరిస్థితి కానీ లేదా ఆనందకర పరిస్థితి కానీ రెండింటి కూడా సమానంగా చూస్తాడు. ఎందుకంటే అవి కూడా రెండు కూడా భగవంతు నుంచి ఏర్పాటు చేయబడినవి కాబట్టి ఆ రెండింటి పట్ల కూడా ఎటువంటి వ్యామోహం కలిగి ఉండదు అనే భావంతో కలిగి ఉంటాడు. కాబట్టి అతడు స్థిరంగా తన యొక్క భక్తి సేవను ఆచరిస్తుంటాడు. లైక్ కుంతిమారుడు ఏం చెప్తున్నాడంటే ఈ ఆపదలు నాకు మళ్లీ మళ్లీ కావాలి, మళ్లీ మళ్లీ కావాలి. ఎందుకంటే ఆ విధంగా కావడం ద్వారా నేను నిన్ను ఎప్పుడు కూడా స్మరించగలుగుతూ ఉండగలుగుతాను, నిన్ను గుర్తుపెట్టుకోగలుగుతాను అంటుంది. ఎగ్జాంపుల్ ప్రహ్లాద్ మహారాజు తన యొక్క తండ్రి పెట్టే శిక్షలన్నింటి కూడా నిరంతరం భగవంతుకి దివ్యమాన నామాన్ని జపం చేయడం ద్వారా లేదా స్మరించడం ద్వారా కీర్తన చేయడం ద్వారా అటువంటి విపత్కర పరిస్థితులను కూడా సులభంగా తట్టుకొని ఉండగలిగాడు. ఆ యొక్క స్థితిలో అంటే కృష్ణ చిత్తంలో స్థిరి ఉండగలిగాడు. అందులో ఈ యొక్క మనం ఏదైతే ఈ కృష్ణ చిత్త మార్గం అనుసరిస్తున్నామో, నిరంతరం భగవంతు దివ్యనామం జపిస్తున్నామో, ఈ నామాన్ని మనం దాన్ని మన ఖచ్చితమైన స్థిరమైన నిర్ణయంతో మనం అనుసరిస్తూ ఆ యొక్క నామాన్ని పలుకుతూ ఉండడం ద్వారా ఈ ప్రపంచంలో జరిగే రకరకాల ఒడిదుడుకులను ఆటకాలని మనం తట్టుకునే శక్తి మనకు వస్తుంది. మనం తట్టుకునే శక్తి ఎంత వస్తుందంటే మనం ఈ నామాన్ని ఎంత స్థిరంగా జపిస్తున్నామో లేదా ఈ యొక్క శాస్త్రాధ్యయనం ఎంత బాగా చేస్తున్నామో అనే దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది. లైక్ కుంతిమారుడు ఏం చెప్తుందంటే భాగవతం 8వ స్కందం 8వ అధ్యాయం 20వ శ్లోకంలోని విపద సంతుత సత్వత్ర సత్వదిగుతో జగద్గురో భవతో దర్శనం యత్ పాద పునర్భావ దర్శనం అంటుంది. అంటే మరల మరల నీ దర్శనం కలిగినట్లుగా విపత్తులు మరల మరలగా నాకు కావాలి అని కోరుకుంటుంది. అంటే కష్టాలు మళ్లీ మళ్లీ కావాలి, మళ్లీ మళ్లీ కావాలని కోరుకుంటుంది. ఎందుకోసం అంటే ఆ కష్టాలు రావడం ద్వారా మళ్లీ మళ్లీ నేను చూడగలుగుతాను. ఏం చూడగలుగుతాను అంటే నిరంతరం జన్మముచ్చు అనే దర్శనాన్ని నా దగ్గర రాకుండా ఉండే విధంగా నేను చూడగలుగుతాను అంటుంది. అంటే ఈ యొక్క జగత్లో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా జన్మముచ్చు జరావేదన దుఃఖాలని ఖచ్చితంగా పొందాడు. అటువంటి వాడు తెలివైన కావచ్చు, తెలివైన మూర్ఖులైనా కావచ్చు, ఎవరైనా కూడా దీన్ని పొందాడు. ఈ కష్టాలు ధనవంతుడికి ఉన్నాయి, పేదవాడికి ఉన్నాయి, తెలివైన వాడికి ఉన్నాయి, తర్వాత తెలివిలేని మూర్ఖుడికి ఉన్నాయి. కానీ ధనవంతుడు అనుకుంటాడు నేను ఎందరికీ సేఫ్గా ఉన్నాను అనుకుంటాడు, అది వాడి యొక్క మూర్ఖత్వం. పేదవాడికి కానీ లేదా తెలివిలేని మూర్ఖుడు కానీ నేను కష్టాలతో ఉన్నాను విషయాన్ని బాగా అవగాహన చేసుకుంటాడు. కానీ ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో లేదా ఎవరైతే తెలివైన వాడు ఉన్నాడో వాడు అనుకుంటాడు వీళ్ళందరికీ చాలా సేఫ్ కండిషన్ లో ఉన్నాను అనుకుంటాడు, అది వాడి యొక్క మూర్ఖత్వం అని శ్రీల ప్రభుపాద వివరిస్తారు ఆత్మసత్కారం పుస్తకంలో వివరిస్తున్నారు. అందులో మనం ఈ జగత్లో కనిపించే వ్యక్తులందరూ కూడా వారి కొన్ని సంపదల పట్ల గానీ వారి కొన్ని తెలివితేటలతో ఈ జగత్లో నేను చాలా ఆనందంగానే ఉన్నాను లేదంటే సేఫ్ పొజిషన్ లో ఉన్నాను, నాకు ఎటువంటి కష్టాలు లేవు అనుకుంటాడు, కానీ అది నిజం కాదనే విషయం తెలుసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ కుంతిమారుడు కోరుకుంటుంది నాకు ఆపదలు మళ్లీ మళ్లీ కావాలి, ఆ విధంగా నేను నిరంతరం నిన్ను స్మరణ చేసుకోగలుగుతాను అని చెప్తుంది. అందులో భక్తుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో గాని లేదా తన దైనందిన కార్యక్రమంలో గాని కృష్ణుని మర్చిపోకుండా ఉండే విధంగా తన కార్యక్రమం పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకోవడం కోసం కృష్ణుని నిరంతరం ధ్యానం చేయడం కోసం మనం కృష్ణుని మనం ఈ యొక్క విపత్కర పరిస్థితులకు కావాలని మనం కోరుకోవాలి. మనం కోరుకోకపోయినా భగవంతుడు కల్పిస్తాడు, నో డౌట్, సందేహం లేదు. అది మన యొక్క సీనియర్ భక్తుల నుంచి కావచ్చు లేదా గురువు నుంచి కావచ్చు లేదా ప్రత్యక్షంగా ఈ యొక్క జగత్తు నుంచి మనకి కలిగే విపత్కర పరిస్థితులు కావచ్చు, వీటి నుంచి భగవంతుడు మనలో ఈ యొక్క అహంకభావం తొలగించుకోవడం కోసం లేదా మన పవిత్రతను కావించడం కోసం రకరకాలుగా మనకు భగవంతుడు పరీక్షలు పెడుతుంటాడు. వాటన్నింటినీ నెగ్గడం కోసం మనం ఆ యొక్క మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి. అది కృష్ణ చైతన్యం అనే దృఢమైన స్థితిని అంటే ఆ యొక్క స్థితిలో మనం ఉంటూ ముందుకు వెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేయాలి. వాస్తవానికి ఆపదలు విపత్తులు భక్తులు ఆశీర్వాదంగా తీసుకుంటారు అని కొద్ది మన పలుకుతుంది. కానీ ఎవరైతే భక్తి సేవలో స్త్రీ ఉంటాడో వారు మాత్రమే ఇది నాకు ఆశీర్వాదం తెలుసుకుంటారు. కానీ సాధారణ వ్యక్తులు ఆ విధంగా అనుసరించరు. కష్టం వచ్చినప్పుడు మనం భగవంతుని నిందిస్తాం లేదా తిరస్కరిస్తాం. సాధారణ ప్రపంచంలో కనిపించే ప్రజలందరూ కూడా అంతే. వాళ్ళు ఏదో కోరికతోనో లేదా ఫలితం ఆశించో లేదా ఇంకేదో ధనలాభం కోసం భగవంతు దగ్గరికి వస్తారు. అవి తీరకపోతే భగవంతుని నిందిస్తారు, భగవంతుని తిరస్కరిస్తారు, లేదా విస్మరిస్తారు, మర్చిపోతారు కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క భక్తి అంతా కూడా స్వలాభాపేక్ష, అంటే నేను చేస్తున్న విధంగా నాకు ఏం లాభం వస్తుంది అనే భావంతో వాళ్ళు చేస్తారు. కాబట్టి అటువంటి భావంతోనే వాళ్ళు భగవంతుని వాళ్ళు నిందిస్తారు, తిరస్కరిస్తారు. కానీ భగవంతుని పట్ల అపారమైన భక్తి లేదా అనన్య అంటే ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ఉండి చేసే భక్తి చేస్తాడో అటువంటి వ్యక్తి ఆ కష్టాన్ని తీసుకుంటాడు లేదా ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటాడు అని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అయితే ఎవరైతే అత్యధికంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తారో, అంటే ఎవరైనా కావచ్చు జనరల్ సొసైటీలో ఎవరైనా ఒక వ్యక్తిని మనం అత్యధికంగా ప్రేమిస్తామో అతని కొరకు మనం సహజంగా కష్టాలు తీసుకుంటాం. అంటే ఎటువంటి బర్డన్ లేకుండా సులభంగా కష్టాలు తీసుకుంటాం. సిమిలర్లీ యశోదమ ఈ యొక్క కుంతిదేవి కూడా శ్రీకృష్ణుని పట్ల అపారమైన భక్తి కలిగి ఉంది, తర్వాత ప్రేమ కలిగి ఉంది. కాబట్టి ఆయన సంతృప్తిపరచడం కోసం ఆమె నిరంతరం తనకు విపత్తులు కలిగే విధంగా కావాలని కృష్ణుని ప్రార్థన చేస్తూ ఉంది. సిమిలర్లీ మనకు మన సమాజంలో ఉండే ఇతర భక్తులు కావచ్చు, చాలా ప్రభుపాదారు తన యొక్క నిత్య జీవితంలో కృష్ణుని పట్ల అపారమైన భక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ప్రజలందరికీ అందించడం కోసం తన యొక్క ప్రచారంలో ఎన్నో రకాల కష్టాలను కానీ విపత్తులు కానీ ఎదుర్కొన్నారు. సిమిలర్లీ అలాగే మళ్ళా ఆయన శిష్యులైన జయపతి కుమారాజు గారు కావచ్చు, ఆయన కూడా సేమ్ ఈ కృష్ణ చైతన్య ప్రచారం కోసం ప్రజలందరినీ కృష్ణ చైతన్యంగా తయారు చేయడం కోసం తను ఎన్నో రకాల విపత్తులు ఎదుర్కొన్న సన్నివేశాలు మనం గత కొద్ది క్లాసుల బ్యాక్ మనం విన్నాయి. అదేవిధంగా అదే పరంపరలో వస్తున్న మనకి ఈ యొక్క మందిర నిర్మాణం జరగకముందు రేవతన్ ప్రభు ఈ టెంపుల్ కోసం కానీ లేదా రాధాగోవింద మందిర నిర్మాణం కావడం కోసం ఎన్నెన్ని కష్టాలు ఎదుర్కొన్నారనే విషయం లైక్ రూపేశ్వర కానీ లేదా బలభద్ర ప్రభు కానీ లేదా సనాతన్ ప్రభు ఇదంతా తెలుసు. కొన్ని విషయాలు నాకు తెలుసు, కానీ మోర్ ఎక్కువ డీటెయిల్స్ రూపేశ్వర తెలుసు, బలభద్ర తెలుసు. అట కృష్ణుడు బట్టి ఎవరైతే అపారమైన ఆసక్తి ప్రేమ బంధం కలిగి ఉంటారో వాళ్ళు ఆ యొక్క పద్ధతి అంటే ఆ యొక్క విపత్కర పరిస్థితులు కానీ కష్టాలు కానీ ఆపదలు కానీ ఎదుర్కొంటారు, దాన్ని సహిస్తారు, దాన్ని మళ్లీ మళ్లీ తీసుకుని మనం ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ఇతరులకి అంటే సాధారణ భక్తులకి వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటారు. అంటే భవిష్యత్తులో మనం కూడా ఇటువంటి కష్టమైన పరిస్థితులు తీసుకోవాలి, కృష్ణుని సంతృప్తిపరచాలి, మనం ఆ కృష్ణుని సంతృప్తిపరచడం కోసం మన ఇటువంటి కష్టాన్ని ఓర్చుకోవాలి అనే విధంగా వాళ్ళు కార్యక్రమాలు ప్రదర్శిస్తారనే విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ భీష్ముడు కూడా అంబసై మీద ఉన్నప్పుడు పాండవులతో చెప్తూ ఉన్నాడు, మీరు సాధారణ వ్యక్తులు కాదు, ఈ యొక్క ఎంతో గొప్ప యుద్ధవీరుడు, తర్వాత పుణ్యాత్ములు, భక్తులు, సకల సద్గుణాలు కలిగి ఉన్నారు. దానికి తోడు దేవదేవుడు శ్రీకృష్ణుడే మీకు అండగా ఉన్నాడు. నిరంతరం ఇన్ని ఉన్నప్పుడు కూడా మీరు ఎంతో దుఃఖాలని బాధలు అనిపించారే, ఇది ఎట్లా నేను అర్థం చేసుకోగలుగుతాను? ఇది నా అవగాహన ఏంటంటే, అంటే భీష్ముడికి అవగాహన ఇది ఖచ్చితంగా దేవదేవుడు శ్రీకృష్ణుడు యొక్క సంకల్పమే అని భీష్ముడు పాండవులు చెప్తా ఉన్నాడు. అందులో శ్రీకృష్ణుడు ఆ పాండవుల్ని విషయంలో ఎన్నో రకాల విపత్తులు కలిగించినప్పుడు కూడా తన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా వారి ద్వారా ప్రపంచానికి చాటి చెప్తున్నాడు. ఎవరైతే భక్తి మార్గాలను అనుసరిస్తున్నారో ఆ యొక్క భక్తి సేవను అనుసరించే వ్యక్తులు వాళ్ళ యొక్క స్థితిలో అంటే కృష్ణ చేసిన స్థితిలో ఇటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు తొలగకుండా స్థిరంగా ఉంటూ ఆ యొక్క ఆపదలను విపత్తులను ఎదుర్కోవాలి, తర్వాత కృష్ణుడి మీద ఆధారపడాలి అనే విషయంగా ఉండే విధంగా నిరూపిస్తూ ఉన్నారు. అంటే ప్రత్యక్ష ఉదాహరణ చేస్తూ ఉన్నాడు. సిమిలర్లీ మనం కూడా ఈ యొక్క భక్తి సేవను ఆచరిస్తున్నాం కాబట్టి, భక్తి మార్గంలో మనం ప్రయాణించేస్తున్నాం కాబట్టి మనం సాధారణ ప్రజలకి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మనం తొలగకుండా మనం కృష్ణ చైతన్య మార్గం విడిచిపెట్టకుండా స్థిరంగా ఉంటూ ఈ యొక్క విపత్కర పరిస్థితిని దాటుకుంటూ మన గమ్యమైన దేవదేవుని సిక్స్ మనం చేరుకోవడం మనం ప్రయత్నం చేయాలి. అయితే ఎగ్జాంపుల్ సొసైటీలోని హార్డెస్ట్ రన్నింగ్ అంటారు, ఎంతమంది తెలుసు హార్డెస్ట్ రన్నింగ్? 100 మీటర్స్ రన్నింగ్, 200 మీటర్స్ రన్నింగ్, 500 మీటర్స్ రన్నింగ్ అంటుంది. అందులోని హార్డెస్ట్ అంటారు, అంటే పెద్ద పెద్ద మార్క్స్ ఉంటాయి, ఒక్కొక్కటి జంప్ చేసుకుంటూ జంప్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఎవరైతే పరుగు పందెం పాల్గొంటున్నారో వాళ్ళు 15 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, ఒకేసారి పరిగెడుతున్నప్పుడు వారి మార్గంలోని ఎన్నో రకాల బ్లాకేజ్ ఉంటాయి మేడం. వాళ్ళు ఒకదాన్ని జంప్ చేసుకుంటూ ఇంకోటి ఇంకోదాన్ని జంప్ చేసుకుంటూ ముందుకెళ్తూ చివరికి ఏమైనా ఫస్ట్ పాయింట్కి చేరుకోవాలి. అట్లా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఈ బ్లాకేజ్ తనుకుని పడిపోతారు కొన్ని సమయంలో. కొన్ని సమయంలో వాళ్ళ కాళ్ళు కూడా దెబ్బ తగిలి లేవలేని పరిస్థితి పడుతుంది. కానీ ఏ ఒక్కరైనా నాకు రన్నింగ్ రేస్ వద్దని పక్కెళ్ళిపోతారా? ఎవరు కూడా పక్కెళ్ళరు. కింద పడిపోయినా లేదా తనుకుని బరి పడిపోయినా లేచి మళ్ళా ఆ యొక్క మళ్ళీ హార్డిల్ దాటుకుంటూ డెడ్ దాటుకుంటూ అతను చివరి గమ్మైనా ఆ ఫస్ట్ పాయింట్ చేరుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా మనం కూడా ఒక మన ఆధ్యాత్మిక మార్గంలోని దేవుడైన శ్రీకృష్ణ ధామని చేరుకోవడం కోసం, ఆయన భక్తిని పెంపొందించుకోవడం కోసం మనం ఈ జగత్తులో పొందే విపత్కర పరిస్థితులు కానీ ఆపదలు కానీ మనం ఒకదాని ఒకటి మనం క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎంతగా మనం క్రాస్ చేసి ముందుకెళ్తూ ఉంటామో కృష్ణుని మరింతగా మనం ప్రీ చేసి అతని యొక్క భక్తి స్థాయిలో ముందుకు వెళ్ళగలుగుతాం. అట్లా చేయడం ద్వారా మనం ఇతర భక్తులకు ఉత్సాహం కలిగించే విధంగా ఉంటాం. ఆ ఫలాంటి సందర్భం ఆ భక్తుడు ఆ విపత్కర పరిస్థితిని ఈ విధంగా దాటాడు, నేను కూడా ఆ విధంగా దాటాలి అని మార్గదర్శనం అవుతాం. కానీ అక్కడ మనం బెంబెలై ఒడ్డు పెట్టి కింద పడినట్లయితే రెండో వ్యక్తికి అతడి నిరుత్సాహం కలిగిస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి వచ్చినప్పుడు అతడు నిరుత్సాహం గాని లేదా భయపడి వెనక్కి వెళ్ళడం కానీ జరుగుతుంది. అందువల్ల మనం భక్తి స్థాయిలో ఉన్నాం కాబట్టి ఆ యొక్క విపత్కర పరిస్థితిని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. కృష్ణ సంతృప్తి కొరకు లేదా ఆధ్యాత్మికుడు సంతృప్తి కొరకు అనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అందులో ఇక్కడ కృష్ణుడు పాండవులకు ఏర్పాటు చేసిన ఈ యొక్క కష్టాలు గాని విపత్కర పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క వాళ్ళని ప్యూరిఫై చేయడం కోసం, వాళ్ళని ఆధారంగా పెట్టుకుని సమాజంలోని పెద్దలను కూడా కృష్ణభక్తి ఆచరించే విధంగా చేయడం కోసం అనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. ఈ విధంగా పెట్టడం ద్వారా ఆ యొక్క భక్తుడు కావచ్చు ఎప్పుడు కూడా నిరంతరం కృష్ణునే ఆచరిస్తాడు, కృష్ణునే అంటబెట్టి ఉంటాడు, నిరంతరం కృష్ణుని ధ్యానం చేస్తాడనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దానికి ఎవరైతే కృష్ణ మీద పరిపూర్ణంగా ఆధారపడతాడో ఆ వ్యక్తికి ఈ దుఃఖాలతో కూడుకుని ఈ యొక్క భయంకర ప్రపంచము లేదంటే ఈ యొక్క విపత్కర సముద్రం అనే యొక్క జలము అది కృష్ణ మీద ఆధారపడిన వ్యక్తికి గోష్పాదం అంతా నీరుతో సమానం అని భాగవతం చెప్తుంది. అంటే ఆవు దూడ నడిచి మట్టిలో నడిచి వెళ్ళినప్పుడు ఆ మట్టిలో కొంచెం మాత్రం లోతు కలిగే నీరు ఉంటుంది. ఆ నీరు దాటం ఎవరికి కష్టం కాదు. మనం సమ్టైమ్ గోశాలు కూడా వెళ్తుంటాం, వెళ్ళినప్పుడు గోదోళ్ళు ఆ మట్టిలో నడిచి వెళ్తున్నప్పుడు అక్కడ చిన్న గుంత పడుతుంది, ఆ గుంతలో కొన్ని నీళ్ళే ఉంటాయి. దాన్ని దాటం అది కష్టం కాదు, ఎవరైనా దాటేస్తారు. అంటే ఎవరైతే కృష్ణుని ఆశ్రయిస్తాడో ఆ ఆశ్రయించిన వ్యక్తికి ఈ దుఃఖాల కూడుతున్న సముద్రం అనేది ఆ గోష్పాదం అనే నీరుతో సమానం అని భాగవతం చెప్తుంది. దాన్ని దాటం చాలా సులభం. అదేవిధంగా కృష్ణుని ఆశ్రయించకుండా మన తెలివితేటలతో కానీ లేదా మూర్ఖత్వ భావంతో కానీ లేదా ఇతర విధానంతోనే కానీ మనం ఉన్నట్టయితే ఆ గోష్పాదం అంతా ఉండే నీరే మహాసముద్రంగా కనిపిస్తుందని అక్కడ అవగాహన చేసుకోవాలని అదే భాగవతం చెప్తుంది. అందులో ఈ యొక్క మూర్ఖ పేదలందరూ కూడా భగవంతుని ఆశ్రయించుకుంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ గోష్పాదం అంత నీరు అంటే ఈ సమాజంలో కనిపించే ఈ చిన్న చిన్న దుఃఖాలు కావచ్చు, కొన్ని కొన్ని విపత్కర పరిస్థితులు కావచ్చు, వాళ్ళు భరించరానిగా ఉంటుంది. వాళ్ళు అమ్మో అయ్యో అని అరుస్తూ ఉంటారు. ఆ యొక్క పరిస్థితిని దాటిపెట్టి వెళ్ళడానికి వీలు లేక ఉండడం. కానీ ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుని ఆశ్రయిస్తాడో వాళ్ళు సులభంగా దాన్ని దాటి ముందుకెళ్ళగలుగుతాడనే విషయం ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అందువల్ల మన ఆ యొక్క విపత్కర పరిస్థితిని ఏర్పడినప్పుడు కృష్ణుడి పాదాలు ఎప్పుడైతే మనం పట్టుకుంటామో మనం ఆ యొక్క విపత్కర పరిస్థితి నుంచి మనం రక్షించబడతామో అని దాని నుంచి సేఫ్గా ఉండదు, అంటే సేఫ్ కండిషన్లో వెళ్ళగలుగుతాం. ఎగ్జాంపుల్ మనకి ఓల్డెన్ డేస్లో తిరగలి తెలుసా? ఎంతమంది తెలుసు తిరగలి? ఇప్పుడంటే మిక్సీలు వస్తాయి కాబట్టి తిరగలు మర్చిపోయాను నేను. ఓల్డెన్ డేస్లో రెండు రాళ్ళు ఉంటాయి అనమాట, కింద పెద్దరాయి పైన పెద్దరాయి, అది రింగ్ అని తిప్పుతూ ఉంటే పైన బియ్యం కానీ లేదంటే ఏదైనా పప్పు కానీ వేస్తే అన్ని కూడా మొత్తం పౌడర్ అయితే బయటకు వస్తుంది. కానీ కొన్ని మటుకు సేఫ్గా ఉంటాయి. ఏవై? ఆ మట్టిలో ఉండే పీస్ అంటే ఐరన్ పీస్కి టాప్గా ఉంటాయి. అదే ఈ దుఃఖాల సముద్రం అనే ఈ యొక్క ప్రపంచంలోని జనాలని వేస్తుంది మాయాదేవి లోపలికి వేస్తుంటే ఈ సత్వ రజతమ గుణాలనే ఈ క్రింద పై రఫ్ అవుతుంది అనమాట. మిక్సీ ఫట్ఫట్ రస్ అవుతూ ఉంటే దీనిలో అందరూ పూర్తిగా మసి బయటకు పౌడర్ అయి బయటకు వస్తూ ఉన్నారు అనమాట. అంటే ఒక జన్మ పూర్తయింది, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ, ఇలా రొటీన్ పోతూ ఉంది. కానీ ఎవరైతే ఆ సెంటర్లో ఉండే రాడ్ని పట్టుకుంటే టగలమని వాడు మటుకు ఈ క్రస్టర్లోనే అంటే ఈ రాయల మధ్య ఉండే రంప అంటే రఫ్నెస్ కి కాకుండా సేఫ్ కండిషన్ లో ఉంటాడు. ఈవెన్ దో అది ఎత్తుపెట్టుకుంటున్నా కూడా ఏమి కాదు, అట్లే ఉంటాడు. అలా ఆ సెంటర్ లో ఉండే పర్సన్ కృష్ణుడు అనమాట. కృష్ణుని ఎప్పుడైతే మనం ఆయన పాదాల సెంటర్ ఉంటామో, అప్పుడు ఈ విపత్కర పరిస్థితులు గానీ, ఈ దుఃఖకర పరిస్థితులు గానీ, లేదంటే ఆపదలు గానీ మనం ఏం చేయలేవు, మన సేఫ్ కండిషన్ లో ఉండగలుగుతామని చెప్తుంది. అందులో భగవద్గీత ఏం చెప్తుంటే, దైవేషి గుణమయ మమ మాయ దురంతయ, మామయ్య ప్రపంచంటే మాయామయతం తరంతి అంటుంది. అంటే నా మాయను దాటసక్యం కాంది, ఎవరెవరు కాదు, ఎంత తెలివైన కావచ్చు, ఎంత గొప్పవాడని కావచ్చు, ఎంత బలవంతుడని కావచ్చు, ఎవడు కూడా నా మాయను దాటలేడు. కానీ ఎవరైతే నాకు శరణగతి పొందుతాడో, నన్ను ఆశ్రయిస్తాడో, అటువంటి వ్యక్తికి ఈ యొక్క మాయను గాని, లేదా ఈ యొక్క దుఃఖ ప్రపంచాన్ని గాని దాటం చాలా సులభమని కృష్ణుడు చెప్తాడు. అందులో మనం ఇక భక్తి సేవలు ఉన్నాం కాబట్టి, ఆ మార్గాన్ని అనుసరిస్తాం కాబట్టి, మనం కృష్ణుని పాదాలను గట్టిగా పట్టుకోవాలి. మరి కృష్ణుని పాదాలు అనేవి మనం ప్రతినిత్యం చూస్తూ ఉన్నాం, రాధాగోవిందం దర్శనం చూస్తూ ఉన్నాం. మనం నేరుగా భగవంతుని భగవంతుడి యొక్క ముఖం వచ్చేస్తున్నాయి, లేదంటే ఇతర మన మందిరంలో ఉండి ఇతర అలంకరణ చూసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ భగవంతుని పాదాల పరిస్థితి ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయము, అంత టైం కూడా పెట్టం. ఒకళ్ళు చూసినా కూడా అట్లా చూసి మనం వెళ్ళిపోతాం. కానీ మనం ఈ దుఃఖకర పరిస్థితిలో ఉన్నాము అని ఎప్పుడైతే మనం గమనిస్తామో, అప్పుడు పాదాలను పట్టుకుంటాం. పాదాలు పట్టుకుని ఆ పాదాలని పట్టుకుని మనం విలపిస్తూ ఉంటాం. ఆ విధంగా విలపించిన ద్వారా కృష్ణుని కృపను మనం పొందగలుగుతాం, ఆ యొక్క పరిస్థితిని బయటపడగలుగుతాం. అందులో మనం భక్తి సేవలో ఉన్న మనం ఖచ్చితంగా కృష్ణుని పాదాలను పట్టుకోవాలి. లైక్ 4-5 డేస్ బ్యాక్ క్లాస్ లో కూడా నితిన్ ప్రభు కూడా క్లాస్ ఎగ్జాంపుల్ చెప్పారు. భాగవతంలోని 1-2 స్కందాలు కూడా భగవంతుని యొక్క పాదాలు. ఎవరైతే ఆ యొక్క 2 స్కందాలని బాగా అధ్యయనం చేస్తాడో, అటువంటి వ్యక్తికి కృష్ణుకు పాద పద్మాలపైన మనసు కేంద్రించే విధంగా అతను తయారుకోబడ్డాడు. అప్పుడు అతను చేసే కార్యక్రమం అన్నింటిలో కూడా ఆ యొక్క కృష్ణుకు పాద పద్మాలను మనసులో పెట్టుకుంటూ తన కార్యక్రమం నివర్తిస్తాడు. కాబట్టి ఆ విపత్కర పరిస్థితులు గాని, లేదా కష్టాలు గాని సులభంగా దాటి ముందుకు వెళ్ళగలుగుతాడన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందువల్ల మనం ఇక్కడ కుంతి అని చెప్తున్నట్టు, కృష్ణ భక్తులు ఈ కష్టములన్నీ కూడా సర్వదా తాను కృష్ణ భక్తులు నిలిచెట్టుకుని చేసిన కనుక వాస్తవానికి అవన్నీ కూడా ఆశీర్వాదమని అని అనిపిస్తోంది. అందు మనకి ఇచ్చే కష్టాలన్నీ కూడా ఎందుకోసం అంటే, సర్వదా మనం కృష్ణ భక్తులను స్థిరంగా ఉండడం కోసం, లేదా కృష్ణుని నిరంతరము ధ్యానం చేయడం కోసం, లేదా స్మరించడం కోసం ఈ యొక్క కష్టాలు మనకు ఇవ్వబడుతున్నాయి అనే విషయాన్ని భక్తుడు మాత్రమే గమనిస్తాడు, అభక్తులు ఆ విషయాన్ని గమనించలేరు. ఎవరైతే ఈ కష్టాన్ని భరించలేకుండా ఉన్నారో, లేదా కృష్ణుని నిందిస్తూ ఉన్నారో, లేదా తిరస్కరిస్తున్నారో, వారు ఇంకా భక్తి సేవలు అభివృద్ధి చెందలేదు. ఆ మార్గాన్ని మరింత బాగా అభివృద్ధి చేసుకోవాలని ఇక్కడ అవగాహన చేసుకోవాలన్నమాట. అందులో ఆ యొక్క వక్రునితో కుంతిమారని ఏం చెప్తుందంటే, ఓ అక్కడ ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి, కృష్ణుడు ఎప్పుడు మా దగ్గరకు వస్తాడు, మమ్మల్ని ఎప్పుడు మా యొక్క దుఃఖాలను తొలగిస్తాడు, మమ్మల్ని ఎప్పుడు ఈ యొక్క భయంకర పరిస్థితి రక్షిస్తాడు అని ఆ యొక్క అక్రునితో ఆమె తను ఎంతో దీన హృదయంతో విలపిస్తోంది. దీన హృదయంతో విలపించడం, ఈ యొక్క ప్రపంచంలో మనం కూడా ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆ దీనత అనేది నిస్సహాయత. దీనత అంటే నిస్సహాయత అంటే ఇంకా వేరే సహాయం లేదు. ఆ సహాయం లేని పరిస్థితిలో ఉన్నప్పుడే మనం అప్పుడు మనం హెల్ప్ అడుగుతాం, లెఫ్ట్ హెల్ప్ అడుగు. కొన్ని సమయాల్లోని నీటిలో పడిపోయినా, లేదంటే ఏదైనా భయంకరమైన పరిస్థితి చిక్కుంటే, మనం దానిలో తప్పించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడే మనం హెల్ప్ అని అడుగుతాం. లేకపోతే మనం ఎవరిని హెల్ప్ అడుగుతాం, మనకు మనకు పైకి రావడం ప్రయత్నం చేస్తాం. అంటే ఈ ప్రపంచం అటువంటి విపత్కర పరిస్థితి, లేదా దీనంతో కూడుకున్నది అనే విషయం మనకు అవగాహన అయినప్పుడే అప్పుడు మనం హెల్ప్ అడుగుతాం, లేకపోతే మనం హెల్ప్ అడగం. అందరూ ఈ విషయం మనకు హెల్ప్ అవగాహన కావాలంటే బాహ్య ప్రపంచం విషయాన్ని మనం రియల్ గా చూడాలి, అంటే వాస్తవంగా చూడాలి. అప్పుడు ఇది ఖచ్చితంగా దుఃఖాలతో కూడుకుందని మనకు అర్థమవుతుంది. దెన్ లైక్ నేను ఇంటర్మీడియట్ సమయంలో ఉన్నప్పుడు, మా ఇంటి నేరుగుబడినప్పుడు ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ కట్టిన కాంట్రాక్టర్ అనుకోకుండా, అంటే ఆ రోజు నెక్స్ట్ డే ఆగస్ట్ 15, ముందు రోజు పిల్లలందరూ కూడా వచ్చి ఆ యొక్క డెకరేషన్ చేస్తా ఉన్నారు. రేపు ఆగస్ట్ 15 చాక్లెట్ పంచుకోవడం కోసం, జెండా ఎగరడం కోసం నేరుగా 150 మెంబర్స్ ఉంటారు. దాని పక్కనే మాకు రేషన్ షాప్ ఉంది అనమాట, అంటే ఎవ్రీ మంత్ రేషన్ బియ్యం పప్పు తీసుకునే అనే షాప్ ఉంది. మేము యాజోదికి వచ్చి మేము రేషన్ షాప్ కోసం లైన్ లో నిలబడున్నాం, చూసుకుంటా ఉన్నాం. అనుకోకుండా పెద్ద శబ్దం నిలబడింది. చూస్తే ఏంటంటే ఆ బిల్డింగ్ మొత్తం పడిపోయింది, అంటే స్కూల్ మొత్తం స్మాష్ కింద పడిపోయింది. ఆ లోపల పనిచేస్తున్న ఈ పిల్లలందరూ కూడా నేరు 150 మెంబర్స్ ఉన్నారు, అందు ఇరికిపోయారు. ఇక్కడ అడుపు వినిపిస్తా ఉన్నాయి, భయపడి పొందడం పారిపడుతూ ఉన్నారు. తర్వాత ఇక ఎట్లా ఉందంటే ఇక్కడ కూర్చుంటుంది, ఎవరైతే ఈ లైన్లో నిలబడారు వాళ్ళందరూ కూడా పరుగుపెట్టి కొంతమంది రక్షణకు వెళ్లారు, కొంతమంది ఆ భయం పారిపోయారు. నేను కూడా పరిసరం అది వదిలేసేటకు వెళ్ళి చూసి, కొంతమంది ఏమో ఆ యొక్క రాళ్ల మధ్య ఇరిగిపోయి ఉన్నారు, కొంతమంది చనిపోయి ఉన్నారు, కొంతమంది లోపల ఉన్నారని తెలియదు అడుపులు వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు బుల్డోజర్ వచ్చింది, కొంతమంది లావుతూ ఉన్నారు, తీస్తూ ఉన్నారు. అంటే ఆ పరిస్థితి చూసినప్పుడు అప్పుడు రియలైజ్ చాలా కష్టాలతో కూడుకుంది అనే విషయం. అట్లా ఈ జగత్తులో మనకు కనిపించే రకరకాల దుఃఖాలు గానీ కష్టాలు గానీ మన గమ ఆ యొక్క రియల్ గా చూడాలి. అప్పుడు మనకి మనం ఆ పరిస్థితిలో ఉంటే ఏమవుతాం అన్నది మనకి ఫీల్ అవుతాం. లేకపోతే మనకు అది రాదు. అది ఏదో జస్ట్ మనం ఎవ్రీడే పేపర్లు చూస్తుంటాం, ఆ 10 మంది చనిపోయారు, ఆ 20 మంది పోయారు, అక్కడ అయ్యింది, వీళ్ళు చంపేశారు, ఆ ఓకే తీసే పక్కన అంటే ఇట్లా దాన్ని సాధారణంగా తీసుకుంటాం. కానీ ఆ పరిస్థితులు రాదు, నేనుంటే నేనే అవుతాను, ఎట్లా నా పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని గమనించినట్టయితే అప్పుడు ఈ యొక్క ప్రపంచం చాలా కష్టమైంది, ఇక్కడెవడు కూడా సేఫ్ గా ఉండలేడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం కృష్ణుడి పట్ల నిస్సహాయంగా అడుగుతాం, ఓ కృష్ణ నువ్వొక్కడే నన్ను రక్షించగలిగేవాడు, ఇంకెవ్వడు కాడు. ఎందుకంటే కేవలం ముక్తినిచ్చేవాడు కేవలం ముకుందుడే కాబట్టి, మరెవరి వల్ల కాదు కాబట్టి ఆ విషయాన్ని మనం అక్కడ ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అదే సన్నివేశాన్ని రామాయణంలోని రావణాసుని శ్రీరామచంద్రుడు సంహరిస్తున్నప్పుడు అప్పుడు రావణాసుడు ఓ శివ నన్ను రక్షించు అని అంటున్నాడు. శివుడు ఏం రాలేదు, ముందు రాలేదు. అప్పుడు పార్వతి శివుని అడుగుతుంది, నీ భక్తుడే కదా పోయి రక్షించు కదంటే అది నా వల్ల కాదు, కృష్ణుడు అతను చంపాలనుకున్నాడు, ఇంకెవరి తరం కాదు. కృష్ణుడు రక్షించాలనుకుంటే ఎవరి తరం కాదు ఆయన చంపడం. అందువల్ల రాఘవ కృష్ణ మారేక, మారే కృష్ణ రాఘవ అనే సూత్రం వచ్చింది. అందువల్ల ఈ జగత్తులో భగవంతుడు ఇక్కడ ఎవరినైనా శిక్షించాలన్నా లేదా ఒక విభూతిగా జన్మించాలన్నా దాని ఆపగల శక్తి కేవలం భగవంతుడికే ఉంది, కానీ మరెవరికి లేదు. అందువల్ల మనం ఈ నిస్సహాయ స్థితి బయటపడడం కోసం ఆయనే ఖచ్చితంగా ఆశ్రయించాలనే విషయం ఇక్కడ అవగాహన చేసుకోవాలని ఇక్కడ కొంతమారని ప్రత్యేకించి ఈ యొక్క అక్రూరునికి తెలియజేస్తుందన్నమాట. అందులో అక్రూరుడు కూడా ఆమెకి ఓదారుస్తూ ఇబ్బంది ఏమి లేదు, పరిధికరంలోనే శ్రీకృష్ణుడు మళ్ళా మీ దగ్గరకు వస్తాడు, మిమ్మల్ని అందరూ కూడా సంరక్షిస్తాడని తెలియజేస్తూ ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేస్తుందన్నమాట. ఇది ఈ యొక్క శ్లోకంలో ఉన్న విషయం నాకు అవగాహన. మీకు ఇందులో ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. ఇక్కడ భక్త శ్రీరామ్ ఏమంటారంటే, మా ఎంత ప్రమాదకరమైనది కదా, వింటా ఉంటాం మళ్ళా మర్చిపోతాం అన్నారు. దీని ఎట్లా అర్థం చేసుకోవాలని అంతేరా, ఇప్పుడేం చెప్పాను, ఆ యొక్క విన్న విషయం గానీ చూసిన విషయం గానీ మనం వాస్తవం గమనించాలి. ఆ పరిస్థితి నేనుంటే ఏమవుతాను, ఎప్పుడు కూడా మంచి ఏదైనా విపత్తి కష్టపడే పరిస్థితి ఏర్పడినప్పుడు అది ఎదుటి వారికి ఏర్పడింది కాబట్టి నాకు కాదనుకుంటాడు, నేను సేఫ్ కండిషన్ ఉన్నాను అనుకుంటాడు. ఇది అతనికి ఉండే మూర్ఖమైన భావన. అందువల్ల ఇక్కడ ఎక్స్ప్రెషన్ లోని యుధిష్ఠిరుని ఆ యొక్క రాక్షసుడు అడుగుతున్నాడు, ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అప్పుడు ఇది చెప్తున్నాడు, హాని హాని భూతాని గచ్చంతి యమాలయం అని అది ఉంది, అనే శ్లోకం ఉంది, అది కొంచెం తెలుసు. బట్ దాని భావం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా చూస్తున్నారు, తర్వాత వింటున్నారు, వేల కొలది జనం లక్షల కొలది జనం చనిపోవడం, అందరినీ తీసుకెళ్లి బరిలుగొండ పెడుతున్నారు. కానీ తీసుకెళ్లి పెట్టేవాడు అనుకుంటాడు, వీడి చనిపోతాను నేను కాదు నేను సేఫ్గా ఉన్నాను అనుకుంటాడు. ఎంతకన్నా గొప్ప ఆశ్చర్యం ఇంకేముందనే విషయం అక్కడ యుధిష్ఠిరుడు రాక్షసు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనం ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు లేదా వేరే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు ఇది నాకు కాదు అది వతనికి అనుకుంటున్నాం, కానీ నాకే వస్తున్నట్టయితే నేను ఎట్లా ఫీల్ అవుతాను అనుకున్నట్టయితే అప్పుడు మనం ఖచ్చితంగా కృష్ణ ఆశ్రయం కోసం మనం పిలిపిస్తాం. అదేవిధంగా ఈ భాగవతాన్ని మనం నిత్యం అధ్యయనం చేయాలి. భాగవతాన్ని ఎప్పుడైతే నిత్యం అధ్యయనం చేస్తామో భాగవతంలోని విషయాలు మనకి అవగాహన అవుతాయి, అప్పుడు మనకి ఈ ప్రపంచం ఎంత దుఃఖరమైన అర్థమవుతుంది. సాధారణంగా ఎంత ఎక్కువగా విషయాల గురించి వింటామో ఆ విషయాల పట్టి సాధారణంగా మనం ఆసక్తి చూపిస్తాం. మెటల్ వరల్డ్ లోని ఏదైనా ఒక సోప్, ఈ సోప్ కొంటే నీ శరీరం అద్భుతంగా మారిపోతుంది, నీ శరీరం అంత సౌందర్యవంతంగా తయారైపోతుంది అని రికార్డులు వింటాం, బయట అడ్వర్టైజ్మెంట్లు వింటాం, బిల్ బోర్డ్స్ లో చూస్తాం, తర్వాత టీవీలో చూస్తాం, పేపర్లో చూస్తాం, చూసాం విన్నాం వాళ్ళని చెప్పుకుంటున్నారు చాలా బాగుంటుంది అని కొనేసుకుంటాం, ఒకటి కొన్నాం పెద్ద బాక్స్ కొంటాం అవునా కదా బయటకు వెళ్ళేవారు. అంటే జస్ట్ వినడం ద్వారా చూడడం ద్వారా చాలా మంది ఆ విషయం చర్చించడం ద్వారా అది చాలా బాగుంటుంది అనే విషయం సింపుల్ గా బ్లైండ్ గా నమ్మేశాం, గుడ్డిగా వాడలేదు ఇంకా బ్లైండ్ గా నమ్మేశాం. సిమిలర్లీ ఈ కృష్ణకాంక్ష అనే విషయంలో కూడా కదా, కృష్ణుడి గురించి మనం అత్యధికంగా వింటూ అత్యధికంగా ఈ యొక్క కార్యక్రమం నమ్మకం కావచ్చు ఉండడం ద్వారా కృష్ణుడి పట్ల నమ్మకం ఏర్పడుతుంది ఒకటి. రెండవ ఇంగ్లో భాగవతాన్ని చదువుతున్నా లేదా ఇతర గ్రంథాలను అధ్యయనం చేస్తున్నా ఈ యువత్కర పరిస్థితులు మనం వినడం ద్వారా ప్రత్యక్షంగా చూడడం ద్వారా లేదా ఆ యొక్క మనం ప్రత్యక్షంగా దాన్ని పాల్గొనడం నిమగడం కాదు ద్వారా అంటే మనకే చూడడం ద్వారా అప్పుడు మనం రెండు చెప్తాం, ఎస్ నేను విన్నది నిజం, చూసింది నిజం, ప్రత్యక్షంగా నా లైఫ్ లో జరిగింది నిజం, కాబట్టి ఇది ఖచ్చితంగా దుఃఖాలతో కూడుకుంది, విపత్కర పరిస్థితి నేను ఖచ్చితంగా కృష్ణే ఆశ్రయించాలనే విషయం అవగాహన అవుతుంది. అందులో ఈ భాగవతాన్ని మనం అధ్యయనం చేయాలి లేదా భగవద్గీత లేదా ఇతర గ్రంథాలు మనం ఏది చదువుతున్నామో ఆ గ్రంథాలు మనం అధ్యయనం చేయాలి. సాధారణ మనం చదువుతాం పుస్తకాలు అధ్యయనం చేయం, చదవడం వేరు అధ్యయనం వేరు. చదవడం అంటే రీడింగ్, స్టడీ అంటే అధ్యయనం. స్టడీ చేయడం, స్టడీ చేసిన అంటే దాన్ని చదివేది ప్రత్యక్షంగా మన లైఫ్ అమలు చేసేది. ఈ విధంగా చేయడంగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం అవగాహన చేసుకుంటాం. ఒకేసారి చదివేద్దాం, ఇట్ విల్ టేక్ టైం, ఇస్ ఓకే. యా, ఇక్కడ పురుషోత్తం ప్రభు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కుంతిమారని మళ్ళా మళ్ళా కష్టాలను కోరుకుంటుంది, మళ్ళీ కష్టాల నుంచి విముక్తి చేయండి మళ్ళీ ప్రార్థిస్తుంది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంతేనా? యా, అక్కడ కృష్ణ కుంతిమారని ఏం చెప్తుంది, నిరంతరం నాకు మళ్ళా మళ్ళీ కష్టాలు ఉండడం ద్వారా నేను నిరంతరం ఇప్పుడు నిన్నే స్మరిస్తాను. ఆ విధంగా ఈ జన్మముచ్చు సంసార వలయంలో పడకుండా నేను సేఫ్ ఉండగలుగుతాను. అక్కడ ఆ విధంగా ఆభావం కలిగి ఉంది. మళ్ళా నన్ను కష్టాలు పరిస్థితి విడది అని చెప్తుంది. అంటే నా పుత్రుడు, నా పరివారం అంతా కూడా ఈ దుఃఖర పరిస్థితి ఉన్నాం, దాని నుంచి కృష్ణుడు వస్తాడా, నన్ను రక్షిస్తాడా అని అడుగుతుంది. అంటే కావడం ఏంటంటే మళ్ళీ ఇంకోసారి కృష్ణుని గుర్తుపెట్టుకోవడం కోసం, కృష్ణుని మళ్లీ స్మరించడం కోసం. బాధలు లేకపోతే ఎవరు కూడా కృష్ణుని గుర్తుపెట్టుకోరు, నా కృష్ణ భగవంతుడు గుర్తుపెట్టుకోడు, అంతే కదా. సమాజంలో మనకి ఏదో కష్టం అయితే కృష్ణ రామ గోవింద వెంకటేశ్వర అంటాం, ఏమి లేకపోతే అసలు భగవంతుడు జ్ఞాపకం రాడు, బాలాజీ పక్కన ఉండే కోరే పోవటం పక్క. ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడే బాలాజీ గుర్తుపెడతాం, లేదా కృష్ణుడు గుర్తుపెడతాం, లేకపోతే ఆ త్యాగులు కూడా పోం. కష్టం వచ్చినప్పుడే భగవంతుడు గుర్తుపెట్టుకున్న విషయం అర్థమవుతుంది. అందులో మళ్లీ 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 మళ్ళీ నా కష్టాలు రావడం ద్వారా నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అనేది అక్కడ సన్నిసారి. లైక్ ఒక సందర్భంలో ప్రభుపాదర్ని క్లాస్ భగవంతం క్లాస్ చెప్తున్నారు, నన్ను మా ఏమీ చేయలేదు అని ప్రభుపాదరు గట్టిగా ఉపన్యాసం అరగంట సేపు దంచి పడేశారు. అందరూ కూడా ప్రభుపాదరు మా ఏం చేయలేదు సార్, సో గ్రేట్, అందరూ అట్లా ఆశ్చర్యపోయారు. ప్రభుపాదరు బృందావన టెంపుల్ జరిగింది అంటే వెళ్ళారు, పక్కెళ్లి కృష్ణ బలరాం నమస్కారం చేసి, ఓ కృష్ణ బలరాం ప్లీజ్ నన్ను మా ఆయన రక్షించు అన్నారు. పక్కన సెక్రటరీ, అరే మాయ గురించి అంత పెద్ద లెక్చర్ ఇచ్చి ఎంత చెప్పారని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, ప్రభుపాద్ ఇప్పుడు క్లాస్ లో మీరు ఎట్లా చెప్పారు, దీన్ని ఎట్లా చెప్పారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని. అప్పుడు ప్రభుపాద్ చెప్పారు, నేను నిరంతరం కృష్ణుని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నన్ను మాయం చేయలేదు అన్నారు. అట్లా భక్తులు ఎప్పుడు నిరంతరం కృష్ణ మీద ఆశ్రయం ఉన్నప్పుడు మాయం చేయలేదు. అక్కడ దైవేశీ గుణమయ మమయ దురంతయ మామేవై ప్రపంచంతే మాయామేతం తరంతే, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తాడో ఆశ్రయించిన వ్యక్తికి ఎట్టి కష్టాలు ఉండవు. ఇది డ్యాన్సర్. హరే కృష్ణ. జయ శ్రీ రాధాకృష్ణ భగవాన్ కి, శిల ప్రభుపాద్ కి గౌరవ ప్రేమ అంది.